తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు ఇంటి బాగు
చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యాసంగి పంటగా వేరుశనగ సాగులో రైతన్నలు పాటించవలసిన మెలకువలపై సంభాషణ విందాం. యాసంగి వేరుశనగ సాగు పాత్రలు: తండ్రి పాత్రలో తిరుపతిగా హరీష్, భార్య పాత్రలో పద్మగా శ్రావ్య, తోటి రైతు పాత్రలో వెంకటేశ్వర్లుగా ప్రవీణ్, ఏఓగా సాయిరామ్. వేరుశనగ నూనె గింజల పంట, ప్రాథమికంగా నూనె కోసం సాగు చేస్తారు. వేరుశనగ సాగు విస్తీర్ణంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది మరియు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో వేరుశనగ విస్తీర్ణం 5.8 మిలియన్ హెక్టార్లు మరియు 6.85 మిలియన్ టన్నుల ఉత్పత్తి. భారతదేశంలో ఉత్పత్తి చేసిన వేరుశనగలో 12% విత్తనంగా, 6% తినుటకు, 81% నూనె కొరకు మరియు 1% ఎగుమతి కొరకు ఉపయోగిస్తున్నారు. హైండ్ పీక్డు సెలెక్టెడ్ గింజ రకాలను విదేశాల ఎగుమతికి ఉపయోగిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ 1.11 లక్షల హెక్టారులో సాగులో ఉంది. ఉత్పత్తి 2.65 లక్షల టన్నులు మరియు ఉత్పాదకత 2391 కేజీల ఒక హెక్టారుకు. వేరుశనగ గింజలను నూనె కొరకే కాకుండా కాయల నుండి వచ్చిన గింజలను వేయించుకొని ఉడకబెట్టుకొని తినుటకు ఉపయోగిస్తారు. మంచి పోషక విలువలు గల నూనె అవ్వడం వలన దీనిని నూనె గింజల రారాజు పంటగా పిలుస్తారు. పంట అవశేషాలు పశువుల మేతగా మరియు పల్లి చెక్కను ఎరువుగా దానాగాను ఉపయోగిస్తారు. ఇప్పుడు యాసంగిలో వేరుశనగ సాగు వివరాలను ఈ సంభాషణ రూపంలో విందాం.
అయ్యా, ఈ 2-3 ఏళ్ల సంది యాసంగి పంట ఆదాయం తగ్గుతుందయ్యా.
అవునే పద్మ, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చూడంగా చూడంగా పిల్లలు పెద్దగవుతున్నారు, అలాగే రోజురోజుకు ఖర్చులు కూడా పెరుగుతున్నాయే.
అదేనయ్యా నా బాధ కూడా. పొలం వదులుకోలేం, అలాగని ఇంకో పని చేయరాదు. అయ్యా, పట్నం పోదామంటారా మరి?
ఓకోయే పద్మ, గా పట్నం అద్దాల మేడ, గడ మనకేం పని దొరుకుతుందే పద్మ.
మరి ఏం చేద్దామంటావయ్యా? నీవే ఏదో ఒక ఉపాయం చెప్పు మరి.
ఇగో పద్మ, ఈ ఆట యాసంగి కింద వరే వండిస్తున్నాం కదా, ఈసారి ఆ వరి కాకుండా ఏదైనా పంట మార్చి చూద్దాం మరి.
సరేనయ్యా, ఏం పంట ఇద్దామంటావయ్యా మరి?
ఇగో నీరుడు వెంకటేశ్వర్లు యాసంగి కింద వేరుశనగ సాగు చేశాడంట, మంచి లాభం వచ్చిందంటనే పద్మ.
అవునా అయ్యా? సరే మరి, మనం ఈ యాసంగి కాలంలో కాల్వ నీళ్లతో వేరుశనగ పంట వేద్దామా మరి?
ఆ గట్లనే పద్మ, నేను వెళ్ళి మరి వెంకటేశ్వరులను కలిసి వస్తాను.
సరేనయ్యా, ఇగో గీ బువ్వ గింత సల్లబోటు తాగి వెంకటేశ్వరులను కలిసిరాయిగా.
సరే పద్మ, ఇక పోయేస్తాం మరి.
తిరుపతి వెంకటేశ్వర్లు వద్దకు బయలుదేరుతాడు.
ఏం తిరుపతి, శానా దినాలకు మా శేనుకొచ్చినావు, ఏం సంగతి?
ఏం చెప్పమంటావు వెంకటేశ్వర్లు, ఈ ఆట యాసంగి కింద వరే వండిస్తున్నా, ఏం గిట్టుబాటు అయితలేదు. ఈసారి యాసంగి కింద ఏదైనా పంట కొత్తగా ఇద్దామనుకుంటున్నా, పంట మార్చి చూద్దామనుకుంటున్నా వెంకటేశ్వర్లు.
అవునా, మంచి ఆలోచన తిరుపతి. ఇక ప్రతి సంవత్సరం వరే కాకుండా ఒకసారి ఈసారి యాసంగి పంటగా వేరుశనగ వేసి చూడు మరి.
ఆ వేస్తాను కానీ మరి వేరుశనగ గింజలు అమ్ముడు పోతాయా, ధర ఎట్లుంటుంది మరి?
ఇక పోయినేడాది నుంచి నూనె రేట్లు పెరిగిన సంగతి తెలిసిందేగా తిరుపతి, ఈసారి మంచి ధర ఉంటుందిలే.
అవును వెంకటేశ్వర్లు, ఈ యాసంగి వేరుశనగ పంట వేస్తాను మరి నేను.
వేరుశనగ వేస్తేనే మంచిది తిరుపతి, ప్రతి సంవత్సరం వరే కాకుండా ఈ యాసంగి వేరుశనగతో పంట మార్పిడి చెయ్యి, దీనివల్ల నేల సారం పెరిగి చీడపీడలు కూడా రావు తిరుపతి.
ఆ వెంకటేశ్వర్లు, మరి ఈ వేరుశనగ వివరాలు, వాటిని ఎలా పండించాలో సాగు వివరాలు ఎక్కడ తెలుసుకోమంటావు మరి?
ఇక మనూలురా రైతు వేదిక ఉందిగా, అక్కడికి వ్యవసాయ ఆఫీసర్లు వస్తారు తిరుపతి, మన ఏవో సారు అక్కడికి వస్తారు, మనం ఆయన్ని అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మరి.
అవునా వెంకటేశ్వర్లు, మరి ఎప్పుడొస్తారుగా ఏవో సారు మన రైతు వేదిక దగ్గరకు?
ఇగో తిరుపతి, రేపు యాసంగి పంటల గురించి చెప్పడానికి మన ఊరికి ఏవో సార్ వస్తున్నారు, కాబట్టి మనిద్దరం పోయి సార్ను కలుద్దాం తిరుపతి.
తరువాతి రోజు రైతు వేదిక దగ్గర.
నమస్కారం సారు.
నమస్కారం వెంకటేశ్వర్లు.
సారు, ఈయన నా తోటి రైతు తిరుపతి సారు, ఆమె వాళ్ళ ఆవిడ పద్మ సారు. అయితే తిరుపతి ఈసారి యాసంగి పంటగా వేరుశనగ వేద్దాం అనుకుంటున్నాడు సారు, అందుకనే మీ దగ్గర తోలుకొచ్చిన సారు.
ఈ యాసంగిలో వేరుశనగ మంచి దిగుబడి వస్తుంది వెంకటేశ్వర్లు, మన వాతావరణం కూడా సరిపోతుంది. ఈ యాసంగిన 27 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పంట పెరుగుదలకు, అలాగే 24 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత పూత దశలో ఉంటే సరిపోతుంది వెంకటేశ్వర్లు.
సారు, మరి మా నేలలా వేరుశనగను సాగు చేయవచ్చా?
మీది ఇసుక నేలనే కాబట్టి వేరుశనగ సాగు చేయొచ్చు తిరుపతి. ఈ ఇసుక నేలను 3-4 సార్లు దున్ని వేరుశనగకు మెత్తడి దుక్కి తయారు చేయాలి తిరుపతి.
మరి పంట ఎప్పుడు విత్తుకుంటే మంచిది సారు?
పంట విత్తడమా? ఉత్తర కార్తె, అష్టం కార్తె, చిత్త కార్తెలలో వేసుకోవచ్చు తిరుపతి.
విత్తనాలు ఎక్కడ కొనమంటారు సారు?
విత్తనాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో, కృషి విజ్ఞాన కేంద్రాలలో, ఏరువాక కేంద్రాల్లో దొరుకుతాయి పద్మ.
ఎకరాకు ఎన్ని కిలోల విత్తనాలు కావాలి సారు?
గుత్తి రకాలకైతే 80 కిలోలు, తీగ రకాలకైతే 55 కిలోలు అవసరమైతాయి పద్మ.
మేము గుత్తి రకాలే వేస్తాము సారు.
అలాగైతే ఎకరాకు 80 కిలోల విత్తనాలు సరిపోతాయి పద్మ. కదిరి రకాలు వేసుకుంటే యాసంగిలో మంచి దిగుబడి వస్తుంది పద్మ.
సరే సారు, అయితే కదిరి విత్తనాలే వేసుకుంటాం, కానీ ఎలా విత్తుకోమంటారు సారు?
విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మంచిది పద్మ. ముందు జాగ్రత్తగా తెగుళ్ళు పురుగుల తాకిడి తగ్గించవచ్చు. దీనికి గాను వరుసగా మ్యాంకోజబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి, అలాగే వేరుపురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 6.5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపితే సరిపోతుంది పద్మ.
ఇంకా విత్తన శుద్ధిలో ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు సారు?
కొత్తగా వేరుశనగ సాగు చేస్తున్నారు కాబట్టి పద్మ, మీరు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను విత్తడానికి 2-3 గంటల ముందు దీన్ని పట్టించి నీడలో ఆరబెట్టాలి పద్మ.
సారు, మరి ఎలా విత్తుకుంటే మంచిదంటారు?
గొర్రుతో గాని నాగటి సాళ్లల్లో గాని విత్తుకోవచ్చు తిరుపతి.
గట్లనా సారు, మరి ఎంతెంత దూరంలో విత్తుకోవాలి?
విత్తుకోవడమా? ఈ యాసంగికు వరుసకు మధ్య దూరం 22 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య దూరం 10 సెంటీమీటర్ల దూరంలో నాగటి చాలల్లో విత్తుకోవాలి తిరుపతి. గట్లనే ఈ యాసంగిల చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేటట్లు చూసుకుంటే మంచిది తిరుపతి.
సారు, మరి ఈ ఎరువులను ఎంతెంత వేయమంటారు సారు?
ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, 18 కిలోల యూరియాను విత్తే సమయంలో వేసుకోవాలి వెంకటేశ్వర్లు.
సారు, మరి పంట పూత దశకు వచ్చినప్పుడు ఏం చేయమంటారు సారు?
పూత దశలో ఎకరాకు 200 కిలోల జిప్సం, తొలిపూత దశలో 10 నుంచి 15 కిలోల యూరియా వేసుకోవాలి. అలాగే ఊడదిగే సమయంలో మట్టి మొక్క మొదళ్లకు ఎగదోయడం మంచిది వెంకటేశ్వర్లు.
సారు, నిరుడు నేను యాసిన యాసంగి పంటలో ఆకులు చిన్న చిన్నగా గిడ్సబారున్నాయి సారు, కొన్ని ఆకులేమో తెల్లగైనాయి సారు, పంట కోసిన తర్వాత తప్పకాయలు వచ్చినాయి సారు, అటువంటప్పుడు ఏం చేయాలి సారు?
అవునా, అవి సూక్ష్మ పోషక లోపాలు వెంకటేశ్వర్లు, కాబట్టి వాటి నివారణకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారు చేసుకోవాలి. అలాగే 1 కిలో అన్నబెదికి 200 మిల్లీలీటర్ల సిట్రిక్ ఆమ్లంతో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారు చేసుకోవాలి. గట్లే ఆ తప్పకాయల నివారణకు జిప్సం వేస్తే సరిపోతుంది వెంకటేశ్వర్లు.
సారు, మరిగా కలుపు సంగతి ఏమంటారు?
కలుపు నివారణకు విత్తిన వెంటనే పెండిమితాలిన్ 1.5 లీటర్ మందుకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారు చేయాలి తిరుపతి. అలాగే 25 నుంచి 30 రోజులప్పుడు గొర్రతో అంతరకృషి చేయడం మంచిది తిరుపతి.
ఓ గట్లనే సారు, ఇత్తినాక మరి 20 రోజులకు కలుపు తీయకుంటే ఏమైతుంది సారు?
వెడల్పాకు కలుపు మొక్కలు నివారించుటకు ఇమచిత ఫైర్ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో 45 రోజుల తర్వాత ఎటువంటి అంతరకృషి చెయ్యరాదు తిరుపతి.
ఎందుకు సారు?
ఊడలు దెబ్బతినే అవకాశం ఉంటది తిరుపతి.
సరే సారు, ఈ పంట కాలంలో ఎన్ని తడుల నీరు కావాలి సారు?
మొత్తము 6 నుంచి 8 తడులు సరిపోతాయి తిరుపతి. నేల రకాన్ని బట్టి కూడా తడుల సంఖ్య మారే అవకాశం ఉంటది తిరుపతి.
గట్లనా సారు, మరి ఈ నీళ్లు ఎట్లా కడితే మంచిదంటారు సారు?
తిరుపతి, నీకున్న తక్కువ నీటికి ఈ స్ప్రింక్లర్ల పద్ధతే మంచిది తిరుపతి.
ఇక రోజు ఎప్పుడు ఇక నేల తడిగానే ఉంచమంటారా ఏంది సారు?
అవసరం లేదు తిరుపతి, 45 రోజుల నుండి 90 రోజుల వయసున్న పంటకు మంచి తడి అధిక దిగుబడి వస్తుంది తిరుపతి.
సారు, మరి పంటకు పురుగులు వస్తాయిగా సారు, అప్పుడు ఎటువంటి పురుగు మందులు వాడాలి సారు?
పెంటకుప్పల దగ్గర ఉన్న పైరులకు వేరు పురుగు తాకిడి ఎక్కువ ఉంటది తిరుపతి, కాబట్టి మట్టి, 4-8 గుల్కలు, 6 కేజీలు ఇసుకతో కలిపి ఎకరా పొలంలో చల్లుకుంటే పురుగు తాకిడి తగ్గుతుంది వెంకటేశ్వర్లు.
సారు, మరి ఈ ఎర్రపైరు పంటలు ఏమైనా వేయమంటారా?
మంచి ఆలోచన వెంకటేశ్వర్లు. పొగాకు లద్దె పురుగు నివారణకు ఎర్రపైరుగా, ఆముదం, ప్రొద్దుతిరుగుడు పంటలు వేస్తే వేరుశనగ పంటపై పొగాకు లద్దె పురుగు తాకిడి తగ్గుతుంది వెంకటేశ్వర్లు.
సారు, మరి ఈ రసం పీర్చే పురుగులు వస్తే ఏం చేయమంటారు సారు?
దీనికి కూడా ఎర్రపైరుగా, మొక్కజొన్న, జొన్న పంటలు ప్రతి 6 నుంచి 8 వరుసల వేరుశనగ పంటకు ఒక వరుస జొన్న లేదా మొక్కజొన్న విత్తుకుంటే పచ్చదోమ, తెల్లదోమ తాకిడి తగ్గుతుంది వెంకటేశ్వర్లు.
వెంకటేశ్వర్లు వేసిన పొలంలో పోయినసారి మచ్చలు తెగుళ్ళు చూసినా సారు, దీన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి సారు?
అది టిక్క ఆకుమచ్చ తెగులు పద్మ. దీన్ని నివారణకు టెబ్యుకోనజోల్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి పద్మ.
ఇంకా ఏ తెగుళ్ళైనా వస్తాయా సారు?
వస్తాయి పద్మ. ఎక్కువగా వయ్యారి బామ కలుపు ఉన్న పొలాల్లో కాండం కుళ్ళు తెగుళ్ళు వస్తుంది కాబట్టి కలుపు లేకుండా చూడాలి పద్మ గారు.
సారు, లేత పైరు దశలో ఏ తెగుళ్ళైనా వస్తాయా సారు?
వస్తాయి పద్మ. వేరుకుళ్ళు తెగులు 30 రోజుల పంటకు వస్తుంది కాబట్టి 1 గ్రామ్ కార్బన్ డీజము లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడపాలి పద్మ.
సారు, మరి పంట 8 రోజుల కోతకు వస్తుందంటారు?
విత్తిన 100 నుంచి 120 రోజులకు కోతకు వస్తుంది తిరుపతి. ఆకులు పసుపు రంగుకు మారి, వేరుశనగ కాయలు గట్టిపడి, గింజలు గులాబీ రంగుకు మారినప్పుడు పంట కోత చేపట్టాలి తిరుపతి.
సారు, నాకు ఒక సందేహం సారు. ఇక పంట కోసేటప్పుడు నేలను తడిగా ఉంచమంటారా మరి?
తడపాలి తిరుపతి. తడిపిన 2-3 రోజుల్లో కోత పూర్తి చేయాలి. లేని ఎడల గింజలు మొలకెత్తి పంట నష్టం వస్తుంది తిరుపతి.
గట్లనా సారు? ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా సారు మరి?
ఆ, తీసుకోవాలి తిరుపతి. పంటను వేరుతో సహా పీకి వేరును, గింజలను వేరు చేయాలి తిరుపతి.
గట్లనా సారు? సారు, మరి సరైన సమయంలో మార్కెట్ల ధర లేకపోతే గింజలని ఎట్లా నిల్వ చేయమంటారు?
కాయల్లో తేమ 8 నుంచి 9% తగ్గే వరకు నీడలో ఆరబెట్టాలి. అలాగే గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి తిరుపతి.
గట్లనా సారు? మరి 1 ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సారు?
యాసంగిలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది తిరుపతి. దాదాపు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది తిరుపతి.
గట్లనా సారు? ఇంతటి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సారు. మీరు చెప్పినట్టే ఈ సలహా సూచనలన్నింటినీ తప్పకుండా పాటిస్తాం సారు.
ఇంకేమైనా సందేహాలు వస్తే నన్ను ఏ సమయంలోనన్నా సంప్రదించవచ్చు తిరుపతి.
గట్లనే సారు, పోయొస్తాం ఇక.
ఈ వారం చేను కబుర్లలో వినియోగదారుల హక్కులు అనే అంశం గురించి తెలుసుకుందాం. చారిత్రక ప్రాముఖ్యం. భారతదేశం 1989 నుంచి మార్చి నెల 15వ తేదీ నాడు జాతీయ వినియోగదారుల దినాన్ని పాటిస్తూ వస్తుంది. ఈ రోజుకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. 1962 మార్చి 15వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఆ సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రసంగిస్తూ, వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ఎక్కువగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే వినియోగదారులు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకుంటే అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోయినట్లవుతుంది. వినియోగదారుల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా అని అన్నారు. ఆ రోజున యుఎస్ కాంగ్రెస్లో కెనడీ చేసిన ప్రసంగం యొక్క ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణలోకి తీసుకున్న కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 15వ తేదీని ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినంగా పాటించాలంటూ 1982 ఒక నిర్ణయం తీసుకుంది. ప్రగతిశీల శాసనాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఓటు వేసే హక్కును మహిళలకు ఇచ్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. గాంధీ గారు, మన వాకిట్లలోకి విచ్చేసే వినియోగదారు ఒక ముఖ్యమైన సందర్శకుడు. అతడు మన మీద ఆధారపడి లేడు, మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మన పనిలో అతడు ఒక అంతరాయం కాదు, మన పని యొక్క ఉద్దేశమే అతడు. ఆయనకు సేవ చేయడం ద్వారా మనం అతడికి ఏదో మేలు చేసినట్లు కాదు, తనకు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా అతడు మనకు మేలు చేస్తున్నాడు అని చెప్పారు. వినియోగదారుకున్న హక్కులలో ఆరోగ్యదాయకమైన ఆహారం ఒక హక్కుగా 2015 సంవత్సరంలో ప్రపంచ వినియోగదారు హక్కుల దినం సందర్భంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో వారికి తోడ్పడాలని కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ నిర్ణయించింది. వినియోగదారులందరూ కేవలం ఆహార హక్కును మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే హక్కును కూడా కలిగి ఉన్నారు. అన్ని దేశాలు కట్టుబడి ఉండగల ఏదైనా ఒక ఓడంబడిక అనేది వినియోగదారులందరికీ ఆరోగ్యవంతమైన ఆహారం సులువుగా లభించే ఏర్పాటు చేయగలగడంతో పాటు మరింత సమానత్వంతో కూడిన నిలకడ కలిగిన ఆహార వ్యవస్థకు పూచి పడగలుగుతుంది. ఆహారంతో ముడిపడి ఉండే వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బు, ఇంకా కొన్ని క్యాన్సర్లు, ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని సూచించేవే. పొగ తాగడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావం కన్నా సరైన రీతిలో లేని ఆహారాన్ని తీసుకోవడం అనేది ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావమే అధికం. స్థూలకాయలు ప్రపంచ జీడీపై చూపుతున్న ప్రభావం, యుద్ధ వ్యయం, తుపాకుల హింస, ఉగ్రవాదం వంటివి చూపుతున్న ప్రభావంతో సమానమైందిగా ఉంటుందంటే దీని తీవ్రతను గ్రహించవచ్చును. అనారోగ్యానికి దారితీసే తక్కువ ధరలకు దొరికే ఆహార పదార్థాలు, బడా అంతర్జాతీయ ఆహార కంపెనీల మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు సరియైన సమాచారం అందుబాటులో లేకపోవడం, ఇవి అన్నీ కలిసి ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని ఎంచుకోవడాన్ని కష్టతరంగా మార్చివేస్తున్నాయి. మనుషుల బరువు పెరిగిపోతుండడానికి, ఆహార సంబంధిత వ్యాధులకు మూల కారణంగా నిలుస్తున్న అంశాలకు సంబంధించి అంతర్జాతీయ ఏకాభిప్రాయం విస్తృతమవుతున్నప్పటికీ పారిశ్రామిక రంగం వైపు నుంచి వస్తున్న ప్రతిస్పందన ఆశించిన స్థాయిలో లేదు. వినియోగదారుల హక్కులు. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం, వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. వ్యాపారంలోని అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారును కాపాడవలసి ఉంటుంది. ఈ హక్కులను గురించి వినియోగదారులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వినియోగదారు హక్కులను రక్షించేందుకు భారతదేశంలో బలమైన, స్పష్టమైన చట్టాలు ఉన్నా దేశంలోని వినియోగదారుల వాస్తవ దురవస్థ అత్యంత నిరుత్సాహకరంగా ఉంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అమలవుతున్న వివిధ చట్టాలలో 1986 సంవత్సరంలో వచ్చిన వినియోగదారు రక్షణ చట్టం అత్యంత ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ, వ్యక్తులు, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం, కంపెనీ వస్తువులను, సేవలను కొనుగోలు చేసేందుకు తమ వినియోగదారు హక్కులను ఉపయోగించే హక్కును కలిగి ఉన్నారు. ఒక వినియోగదారుగా తన మౌలిక హక్కులను గురించి, న్యాయస్థానాలను గురించి, హక్కుల అతిక్రమణ దతుబరి అమలు కావలసిన విధానాల గురించి కూడా తెలుసుకోవలసి ఉంది. దేశంలోని వినియోగదారు రక్షణ లేదా వినియోగదారు ఉద్యమంలో అత్యంత ముఖ్యమైనదిగా మైలురాళ్లలో ఒకటి వినియోగదారు రక్షణ చట్టం. 1986 శాసనరూపాన్ని ఇవ్వడం, వినియోగదారుల కోసం 3 అంచెలతో కూడిన క్వాజీ జుడిషియల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెషినరీని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరే హక్కు 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆమోదం పొందేందుకు కారణమైంది. దీనిని వినియోగదారుల హక్కుల పత్రంగా నిర్వచించడం జరిగింది. అయితే ఇది ఈ హక్కులలోని 6 హక్కులను మాత్రమే గుర్తించింది. అవి భద్రత, సమాచారం, ఇష్టం, ప్రాతినిధ్యం, సరిదిద్దడం మరియు వినియోగదారు చైతన్యం. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం కోసమే 90 నుండి 150 రోజుల పరిమిత వ్యవధిలో న్యాయ నిర్ణయం చేయడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి క్వాజీ జుడిషియల్ కోర్టుల వ్యవస్థకు వీలు కల్పించి విప్లవాత్మక మనదగిన న్యాయ సంబంధ సంస్కరణలను తీసుకురావడంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సఫలమైంది. మౌలిక అవసరాలకు సంబంధించిన హక్కులను, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆవిష్కరించడం కుదరలేదు. ఎందుకంటే ఇవి పేదల మరియు అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు కావడం ఒక కారణం కాగా, ధర చెల్లించితే మార్కెట్లో దొరికే సరుకులు సేవలకు సంబంధించిన అంశం కాకపోవడం మరొక కారణం. అయితే ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆందోళనకు వెన్నుమూకగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం 1986 వినియోగదారు రక్షణ చట్టానికి శాసనరూపం కల్పించినప్పటికీ, ఆ చట్టం యొక్క ముఖ్యోద్దేశమైన తక్కువ ఖర్చులో సులభమైన రీతిలో సత్వర న్యాయాన్ని అందించడం అనే పరమార్థం ఇప్పటికీ సరిగ్గా నెరవేరలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారు రక్షణ చట్టానికి సవరణ ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 1986 వినియోగదారు రక్షణ చట్టంలోని 30(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1)(1 వినియోగదారు రక్షణ నియమావళిని జారీ చేసింది. ఈ నియమావళిలో ఉన్న ముఖ్యమైన నిబంధనలలో కేంద్ర వినియోగదారు రక్షణ మండలి కార్యాచరణ ఏర్పాటు, బృందాల ఏర్పాటు, జిల్లా వేదికకు ఫిర్యాదులు దాఖలు చేయడానికి రుజుమును నిర్దేశించడం, జాతీయ సంఘం, రాష్ట్ర సంఘం మరియు జిల్లా వేదికలకు అదనపు అధికారాలు దారాదత్తం చేయడం వంటివి ఉన్నాయి. నిత్యావసర వస్తువుల వినియోగదారులకు సులువుగా అందేటట్లుగా చూడడానికి, అన్యాయం చేయడానికి, వెనుకాడని వ్యాపార వర్గాల దోపిడీ నుంచి వినియోగదారులను రక్షించడానికి 1955 నిత్యావసర వస్తువుల చట్టం ఉండనే ఉంది. నిత్యావసరాలుగా ప్రకటించిన సరుకుల ఉత్పత్తి, పంపిణీ, ధరల ఖరారులకు సంబంధించి అవలంబించవలసిన విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఆయా సరుకులు న్యాయమైన ధరలలో లభ్యమవుతూ ప్రజలందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా వాటి నిల్వల నిర్వహణ లేదా సరుకుల సరఫరాలను పెంచడం వంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వినియోగదారు వివాదాల పరిష్కార సంస్థలు వినియోగదారులకు తక్కువ ఖర్చులో ఇబ్బందులకు తావులేని రీతిలో శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా వేరువేరు స్థాయిలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ 3 అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమనం చేసింది. అవి ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం, ఈ కోర్టుని జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం, ఈ కోర్టుని రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక, ఈ కోర్టుని డిస్ట్రిక్ట్ ఫోరంగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం మరియు అధికారాల పరంగా క్వాజీ జుడిషియల్ యంత్రాంగంగా పనిచేస్తాయి. వినియోగదారుకు రక్షణ అందించడం. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, అందుకునే సేవల విషయంలో వారి హక్కులను కాపాడే సాంఘిక ఆర్థిక ఉద్యమమే వినియోగదారు ఉద్యమం అని చెప్పాలి. వినియోగదారు రక్షణ చట్టాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతను వినియోగదారు వ్యవహారాల విభాగానికి అప్పగించారు. వినియోగదారులకు తగిన న్యాయం అందించడానికి కన్జ్యూమర్ ఫోరాను స్థాపించి వాటిని బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలను ఈ విభాగం చేపడుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ విషయంలో తన సొంత శాసనాన్ని రూపొందించుకుంది. వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా వినియోగదారు రక్షణ పరిధిలోకే వస్తుంది. వినియోగదారులకు వారి హక్కులను, బాధ్యతలను తెలియజేయడం, వారి హక్కులను వారు ఉపయోగించుకునేట్లుగా వారిలో ప్రేరణ కలిగించడం, వారు కొనే వస్తువులు, సేవల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీకి తావు ఇవ్వకపోవడం, ఏదైనా వివాదం ఏర్పడితే సంబంధిత వినియోగదారు వేదికను ఆశ్రయించడం వంటివన్నీ వినియోగదారు రక్షణ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.
గత వారం మొదటి ప్రశ్న.
కాబూలీ రకం విత్తన మోతాదు ఎంత? ఏ 25 నుండి 30 కిలోలు ఒక ఎకరానికి, బి 45 కిలోల నుండి 60 కిలోలు ఒక ఎకరానికి.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
బి 45 కిలోల నుండి 60 కిలోలు ఒక ఎకరానికి.
గత వారం రెండవ ప్రశ్న.
పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు ఏ రంగుకు మారును? ఏ పసుపు, బి ఎరుపు రంగు?
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఏ పసుపు.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు కే రెడ్డి కాలనీ మహబూబ్ నగర్ నుండి, బి సాయి చరణ్ రెడ్డి ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి, గంగు మహేందర్ నాగలక్ష్మి చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి, గంగు హనుమండ్లు లక్ష్మి భరత్నగర్ సిద్దిపేట నుండి, ఎన్ పార్థసారథి కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి, టాంగా మల్లయ్య గౌరవ్వ రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి, కట్ల రాజేశం సరోజిని మాయా రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి, కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి, లక్ష్మయ్య బలీశ్వరమ్మ లుంబిన్ కుమార్ తెలంగాణ పార్క్ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి, క్యాదారి రాములు విజయలక్ష్మి పెద్ద కొత్తపల్లి నుండి, సిద్ధార్థ వెన్నెల తేజ చేతన్ సింహ శ్రీనివాసనగర్ కోదాడ నుండి, కే రవికుమార్ జోగిపేట నుండి, సుభద్రాదేవి టీచర్ తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి, ఆర్మీ కిషోర్ లలిత రవిత్రేణి జస్విత మణికొండ హైదరాబాద్ నుండి, శ్రీమతి జాన్సీ కర్రీ భద్రాద్రి కొత్తగూడెం నుండి, ఈశ్వరయ్య నీరజ మధుబాల సత్రం బజార్ కొత్తగూడెం నుండి, మహేశు భూమయ్య శాంత దివ్య రాజు కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు రెడ్డిపాలెం భద్రాద్రి కొత్తగూడెం నుండి, ఎం మాధవరెడ్డి ఉపేంద్ర నున్నగ్రామం ఎన్టీఆర్ జిల్లా నుండి, ఎస్వి రంగారావు ఎస్ శోభారాణి.
మొదటి ప్రశ్న, వేరుశెనగలో వైరస్ తెగుళ్ల నివారణకు ఏ పంటను ఎరపంటగా వేస్తారు? ఆప్షన్ ఏ ఆముదం, ఆప్షన్ బి మొక్కజొన్న.
ప్రశ్న మరోసారి.
వేరుశెనగలో వైరస్ తెగుళ్ల నివారణకు ఏ పంటను ఎరపంటగా వేస్తారు? ఆప్షన్ ఏ ఆముదం, ఆప్షన్ బి మొక్కజొన్న. రెండవ ప్రశ్న, వేరుశెనగలో తప్పకాయలు రాకుండా ఏ ఎరువును వేసుకోవాలి? ఆప్షన్ ఏ డిఏపి, ఆప్షన్ బి జిప్సం.
ప్రశ్న మరోసారి.
వేరుశెనగలో తప్పకాయలు రాకుండా ఏ ఎరువును వేసుకోవాలి? ఆప్షన్ ఏ డిఏపి, ఆప్షన్ బి జిప్సం.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
చేనుకబుర్ల కార్యక్రమ శ్రోతలకు ముఖ్య గమనిక. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రత్యక్ష ప్రసారం అవుతున్న కారణంగా ప్రతి బుధవారం 1:30 నుండి 2 గంటల వరకు ప్రసారమయ్యే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ప్రతి బుధవారం ఉదయం 9:25 నుండి 55 నిమిషాల వరకు ప్రసారం చేయబోతున్నాం. నవంబర్ 15 నుండి చేనుకబుర్ల కార్యక్రమం యథావిధిగా ప్రతి బుధవారం 1:30 నుండి 2 గంటల సమయం వరకు ప్రసారం చేయబడుతుంది. శ్రోతలు ఈ యొక్క మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.